महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
మన భారతీయ సంస్కృతిలో ఈ భారతీయ సంస్కృతి అనే మాట వాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడాలి. సంస్కృతి అంటే సంస్కారవంతమైన ఆచరణ. మన భారతీయ సంస్కృతి పురాణాలలో 48 సంస్కారాల గురించి చెప్తుంది. మర్చిపోయాం, తర్వాత 32 దిగింది, తర్వాత 16 దిగింది షోడశ సంస్కారం. అంటే ప్రతి సంస్కారము నిన్ను సంస్కరిస్తుంది కనుక సంస్కృతి. భారతీయ సంస్కృతి అనేది భారతీయులది కాదు, భారతీయులు దాన్ని ముందు కనిపెట్టారు. ఇంచేత దీన్ని విశ్వ సంస్కృతి, దేవ సంస్కృతి అంటేనే కొన్ని ప్రమాదాలు మనకి రావు. లేకపోతే భారతీయ సంస్కృతి అనగానే గ్రూప్ అయిపోతుంది. భారతీయ సంస్కృతిలో పెద్ద రెవల్యూషన్ ఏంటి అంటే డెమోక్రసీ అంటే మనకి తెలుసు, జనతంత్రం. ఆలోచనలో జనతంత్రం వచ్చింది, థాట్ డెమోక్రసీ. చెరవాకుడిని కలుపుకుంటాం నాస్తికుడు, అతను మన సంస్కృతిలో భాగమే. దేవతలు ఉన్నారు, దేవతల యొక్క మూర్తిని ఇలాగే పూజించాలి అది ఒప్పుకుంటాం. దేవతలు లేరు, అందులో గీతలోనే చాలా స్పష్టంగా చెప్తాడు, అసలైన దాని ఆత్మజ్ఞానాన్ని తప్ప నువ్వు ఏ దేవతని పూజినా అది అవిధిపూర్వకమని 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. రాజవిద్య రాజగుణ్యం అని పేరు దానికి. కానీ మన ముఖ్యంగా గీత చదివే వాళ్ళల్లో ఉండేటటువంటి, నేను మూర్ఖత్వం అని అంటాను, ఎందుకంటే అది నేననే మాట కాదు, గురువుగారు అనే మాట. మరి గురువుగారి మాటను ఆయన వాడితే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఆ మాట వాడకపోతే నేను గురుద్రోహం చేసినట్టే. మూర్ఖత్వం ఏంటి అంటే అక్కడ 18 యోగాలు చెప్పబడ్డాయి, అర్జున విషాద యోగం నుంచి మొదలెట్టి మోక్ష సన్యాస యోగము వరకు వెళ్తుంది. కానీ ఆ గీత చదువుతున్న వాళ్ళు ఆ యోగాల గురించి ఎప్పుడో మాట్లాడుకున్నట్టు ఈ రోజు వరకు నేను వెళ్ళలేదు. ఈ రోజు వరకు నేను చాలాసార్లు ఆ టాపిక్ ఎత్తాను. 3 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గీతా పారాయణులందరినీ ఏకత్రితం చేశాను. చేసి ఇది చెప్పండి మీరు, అసలు ఏ ఉద్దేశంతో చెప్పాడు పారిపోతున్నటువంటి వాణ్ణి యుద్ధం చేయని చెప్పాడు? యుద్ధం చేయటానికి రెడీ అవుతాడు, అదే కదా గీత. మరి మీరు ఈ గీతా పారాయణ చేస్తూ ఏ యుద్ధం చేస్తున్నారు మీరు? ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే సంస్కారము సంస్కృతి, ఇంగ్లీష్లో దాన్ని కల్చర్ అంటాం. సివిలైజేషన్ 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, కల్చర్ సివిలైజేషన్, సంస్కృతి సభ్యత. కల్చర్ ఈజ్ ఎటర్నల్. మంచివాడు ఎవడు అని మీరు ఇంగ్లీష్ సినిమా చూసినా, ఫ్రెంచ్ సినిమా చూసినా, ఆఫ్రికన్ సినిమా చూసినా, ఏ సినిమాలు చూసినా దుష్టుణ్ణి తీసివేయటం, తీసివేస్తున్నా తను మంచివాడుగా ఉండటం. ఈ టీవీ సీరియల్స్ అవి చూస్తే మీకు తప్పదు, వాళ్ళకి నువ్వు ఎంత గందరగోళంగా తీసినా, నీ ఉద్దేశంలో ఎంత గందరగోళంగా డైలాగ్స్ ఉన్నా ఏమున్నా, చివరికి మంచితనాన్ని చూపించేటటువంటి వ్యక్తిని మనం అది ఫాలో అవ్వలేము. అంత త్యాగాలు మనం చేయలేము, కానీ ఆ త్యాగం చేసిన వాడిని మనం ఇన్స్పైర్ అవుతాం. కల్చర్ అంటే అది, ఆదర్శం అది, ఐడియా. కానీ ఆదర్శం లక్ష్యంగా ఉండాలి. ఆదర్శాన్ని సాధించగలమా లేదా అన్నది 18 స్టెప్స్లో వెళ్తుంది అని భగవద్గీత చెప్తుంది. కల్చర్, సంస్కారము అనేది మొట్టమొదట భారతీయులు కనిపెట్టారు. ఇంచేత కరెక్ట్గా దాన్ని ఏమని చెప్పాలి అంటే హ్యూమన్ కల్చర్ అని చెప్పాలి, మానవీయ సంస్కృతి. కానీ ఇప్పుడు మానవీయ సంస్కృతి కొంచెం పదార్థాలు వస్తున్నాయి కనుక దైవ సంస్కృతి. ఈ దైవ సంస్కృతి ప్రపంచం అంతటికీ ఒకటే. ఈ గురువులందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 4 మాటలు 5 మాటలు చెప్తూ ఉంటారు. అది తప్ప అన్ని పట్టుకుంటాం. సత్సాయి వాళ్ళని సత్య ధర్మ శాంతి ప్రేమ స్తంభాలవే. ఇంకా అవి ఆ కల్చర్, మనం మన సంస్కృతిని ఎలాగ ఆ విధంగా మలుచుకోవాలి, దానికి టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఓ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే నేను కాశీలో చూసేవాడిని, ఒకడు 2-3 రోజుల్లో నేర్చేసుకునేవాడు, ఒకడు జీవితాంతం కష్టపడినా రాదు. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటం కష్టమా? కష్టమో ఉంది, నేర్చుకునేవాడు పెట్టి ఉంటుంది. ఇంచేత ఈ దేవ సంస్కృతి విశ్వ సంస్కృతిని ముందు మానవ జాతికి మనం అందజేయగలిగితే, దాన్ని సనాతన సంస్కృతి అనొచ్చు, భారతీయ సంస్కృతి మన వరకు నో ప్రాబ్లం. కానీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ 16 సంస్కారాలు సంస్కృతిని ఎలా చేస్తాయి అన్నది మర్చిపోతాం. సంస్కారాలు అయితే చేసేసుకుంటూ ఉంటాం. విద్యారంభ సంస్కారం చేసుకుంటారు. విద్యారంభ సంస్కారం అంటే ఏంటి? మామూలుగా విద్య మొదలెడతాం. మన పిల్లలకి వాళ్ళకి మనం విద్యారంభ సంస్కారం అంటే ఏమనుకోవచ్చు? స్కూల్లో జాయిన్ చేసిన మొదటి రోజు. అయ్యాక ఏం చేస్తాడు వాడు విద్యారంభ సంస్కారం మొదలెట్టాక? అక్కడే ఉంటాడా, లేకపోతే ప్రతి సంవత్సరము ముందు ముందు ముందుకు అడుగులు వేస్తాడా? వాడు ఇష్టం వచ్చిన అడుగులు వేస్తాడా? నేను ఇది ఒప్పుకుంటాను, నేను ఇది ఒప్పుకోను అంటాడా? గురువు చెప్పింది చేస్తాడా? ఇంచేత మొట్టమొదట భారతీయ సంస్కృతిలో జరిగిన లోటుపాటు ఏంటి అంటే గురు పరంపర మర్చిపోయాం మనం. గురువులు లేకుండా ఎవడో ఎదగలేడు. అదొకటి చాలా స్పష్టంగా తెలియాలి. నీ అంతటి నువ్వు ఎంత గొప్పగా చదువుకున్నా, ఓ యూనివర్సిటీ డిగ్రీ ఉంటేనే నీ చదువుకు విలువ, లేకపోతే నాకు వచ్చునండి అంటే నేను అవడ చూడు. ఈకే గారు ఒక చోట అంటారు, కోతల మీద పిహెచ్డీలు చేస్తారు, అందులో కూడా మళ్ళా ఆయన రకరకాల విక్రయిస్తూ ఉంటాడు. కోతల మీద పిహెచ్డీ చేయటం అంటే తెలుగు యూనివర్సిటీలో తెలుగులో ఎంఏ చేసిన తర్వాత కోతల మీద పిహెచ్డీ చేస్తే మీ దృష్టి దేని మీద ఉండాలి? తెలుగు మీద ఉండాలి. కానీ పిహెచ్డీ థీసిస్ దేని మీద వస్తుంది అంటే ఆయన ఎక్కడ పుట్టాడు, పుస్తకం మొత్తం మీద ఏముంటుందంటే ఎక్కడ పుట్టాడు. సంస్కారాలు తేడా అర్థమవుతుంది కదా. సివిలైజేషన్ ఏముంటుంది? నీకు డిగ్రీ ఉంటే నీకు ఉద్యోగం, ఇది చదువు వచ్చు అని. సివిలైజేషన్ అయింది, సభ్యత అయింది. అంటే ఏంటి, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇలా చదివావు, పరీక్షలు రాసావు, పాస్ అయ్యావు కనుక నీకు డిగ్రీ ఇస్తున్నాను. కానీ పోతను గురించి నీకేం తెలిసింది? కల్చర్ లేదు. తేడా అర్థమైందా కల్చర్కి సివిలైజేషన్కి? అది బాగా అర్థమవుతే తప్ప ఈ గురువులు చేస్తున్న పని అసలేం అర్థం కాదు. అందుకే నాకు తెలిసి ఈ ఆధ్యాత్మిక సంస్థలు, విశాల విశాలమైనటువంటి ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి, రామకృష్ణ మిషన్ ఇంటర్నేషనల్, రమణ మహర్షి ఇంటర్నేషనల్, శ్రీ అరవిందో ఇంటర్నేషనల్, గాయత్రి పరివార్ ఇంటర్నేషనల్, ఇంకా అనేక సంస్థలు నేను చెప్పలేదు కొన్ని పేర్లు, కానీ మీరు పేర్లు కలుపుకుంటూ పెద్ద లిస్టు రాయొచ్చు. ఇంతకీ వాళ్ళు దేవ సంస్కృతి కొరకు ఏం చెప్పారు, ఏం చేస్తున్నాం అంటే ఇదే. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ అర్థం లేదంటున్నావు. పోతన ఒంగోలులో పుట్టాడా లేకపోతే ఫలానా పల్లెటూళ్ళలో పుట్టాడా? నువ్వు పిహెచ్డీ చేసావు, పిహెచ్డీ చేసావు తెలుగులో. దేని మీద పిహెచ్డీ చేయాలి? అసలు పోతన ఏం చెప్పాడు? అతని భాగవతానికి అంత విలువ ఎందుకుంది? అతను ఏదో ఒక పద్యం ఏదో పూర్తి చేయలేకపోతే స్వయంగా వచ్చి భగవంతుడే రాస్తాడు, మరి ఎందుకు రాయలేదు మనకి? మనకెందుకు రాయడు? అది తీసుకోవచ్చుగా పిహెచ్డీ థీసిస్. అంటే పిహెచ్డీ తెచ్చుకోవటం అన్నది ఇప్పుడు సివిలైజేషన్, సభ్యత. థ్యాంక్ యూ. కల్చర్ ఏంటి? పోతని కంటే నువ్వు ముందుకెళ్ళాలి, పోతన్ని దాటి వెళ్ళాలి. విద్య అంటే అదే కదా. ఇప్పుడు మీకు రెండింటికి తేడా అర్థమైందా కల్చరు? ఇక్కడ భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఈ హ్యూమన్ కల్చర్, దీన్ని యజ్ఞ విధానంతో కలిపి సంస్కారవంతులుగా చేసే ఆ ప్రక్రియని పాటిస్తున్నారు కనుక అది కల్చర్ అయింది, సంస్కృతి అయింది. కానీ ఈ కల్చర్లో అన్నప్రాసన సంస్కారము, విద్యారంభ సంస్కారము, వివాహ సంస్కారము, సరే అవంతా ఉన్నాయి. ఆ సంస్కారాల గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, సివిలైజేషన్ అవి చేసుకుంటుందా చేసుకోదా? వాడికి తెలీదు విద్యారంభ సంస్కారం అని అవుతుందని. కానీ వాడు విద్యారంభం మొదలెడతాడా మొదలెట్టాడా? మొదలెట్టిన వాళ్ళు ఎవరిని తెలుసా మీకు? వివాహ సంస్కారము, వివాహం అంటే అర్థం ఏంటో, కాంట్రాక్టో ఏదో, ఆ లాజికల్ వద్దు మనకి. కానీ ఏ సివిలైజేషన్లో వివాహం లేదు ఉంది కదా. అంటే ఇప్పుడు భారతీయ సంస్కృతి గొప్పతనం ఎక్కడుందంటే దాన్ని మానవత్వాన్ని దైవత్వాన్ని ఎలా జొప్పించాలో చెప్తుంది. ఇందాక ఉదాహరణ సివిలైజేషన్కి దానికి ఇచ్చింది మీరు చాలా రఫ్గా గురువు గారు ఈకే గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు పోతన వచ్చి తన మీద పిహెచ్డీ, తెలుగు పిహెచ్డీలు తీసుకుంటున్నారు ఎంఏ అయ్యాక. సరే అయ్యా నాకు లెక్చరర్ పోస్ట్ అంటే ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు? సివిలైజేషన్ లేదు, డిగ్రీ లేదు, ఇవ్వరు. ఎంత తెలివైన వాడైనా నీకు బ్యాక్గ్రౌండ్ ఏముంది, నీ డిగ్రీ ఏముంది? ఇంచేత గురువు గారు నా శిష్యులందరూ కూడా ఎంఏలు పిహెచ్డీలోనే రాస్తే మనకేమనిపిస్తుంది అంటే ఆయన గొప్పగా చదువుకున్న వాళ్ళందరూ నా శిష్యులని. నేను చదివితే ఏడుస్తాను, నేను మమ్మల్ని తిడుతున్నాడు వాడు, మీకు ఏం తెలుసాయా చదువు చదివారు, కానీ చదువెందుకు? విద్యా దదాతి వినయం, మన కల్చర్ అది. విద్య ఏం చేయాలి? వినయం ఇవ్వాలి. ఇప్పుడు విద్య ఏం చేస్తుంది? అందుకు ఆ ఉదాహరణ ఇచ్చాను, కల్చర్ విద్య చదివితే వినయం వస్తే కరెక్ట్ కల్చర్. వినయం రాకుండా నేను ఇంత చదివాను అని కాలర్ ఎగరేసుకుంటే ఇప్పుడున్న సివిలైజేషన్ సభ్యత. ఈ కల్చర్ ఈ సివిలైజేషన్కి మధ్య మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని రెండు ఉద్గ్రంథాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో వాటిని ఎపిక్స్ అంటాం, మనం ఇతిహాసాలు అంటాం, రామాయణము మహాభారతం. ఈ రామాయణ మహాభారతాలలో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, నీ పంచప్రాణాలను, నీ షట్చక్రాలను నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి అకార్డింగ్ టు యువర్ సభ్యత. వెస్ట్రన్ సివిలైజేషన్ వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి, పిస్టల్ ఉంది, మిలిటరీ వాడు ఒకలాగా ఉపయోగించుకుంటాడు, ఇంకోడు ఇంకోలాగా ఉపయోగించుకుంటాడు, వేటకి వెళ్లేవాడు ఇంకోలాగా ఉపయోగించుకుంటాడు, మాఫియా లీడర్స్ ఇంకోలా ఉపయోగించుకుంటాడు. ఉపయోగించుకోవద్దు అదే ఆయుధం. అలాగే మానవులకు ఉన్నవి రెండే ఆయుధాలు, షట్చక్రాలు, పంచప్రాణాలు. మరి పంచప్రాణాలను, షట్చక్రాలను ఏ కాలానికి ఎలాగా ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి? సివిలైజేషన్ మారుతుంది. సివిలైజేషన్ మారటం అంటే ఇందాక నేను చెప్పాను కదా డిగ్రీలు. సివిలైజేషన్ అనే మాట అర్థమవుతాం కదా. సభ్యత ఏంటి అంటే, కెమిస్ట్రీ చదువుతాం, నేను ఎంఎస్సీ చేస్తున్నప్పుడు 1948లో ఎంఎస్సీ చేసిన వాళ్ళు మాకు ప్రొఫెసర్స్. నేను ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను. ఆ సంవత్సరం ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేశారు, క్వాంటమ్ కెమిస్ట్రీ అని. ఇప్పుడు ఎవడు చెప్తాడు మాకు క్వాంటమ్ కెమిస్ట్రీ? వాళ్ళు 1948లో ఎంఎస్సీ పూర్తి చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. నేను ఎంఎస్సీలో అదే సంవత్సరం జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఆ ప్రొఫెసర్స్ ఏం చేయాలి? క్వాంటమ్ కెమిస్ట్రీ చెప్పాలి మాకు. అప్పటికి అసలు క్వాంటమ్ కెమిస్ట్రీ అనేదే లేదు. ఇప్పటికీ చాలామంది క్వాంటమ్ కెమిస్ట్రీ ఒక ఎంఎస్సీ సబ్జెక్ట్ అని తెలియదు. ఇప్పటికి కూడా క్వాంటమ్ కెమిస్ట్రీలో ఎవరు ఎంఎస్సీ చేయరు, ఎందుకంటే అది అర్థం కాదు. ఇప్పుడు అది చదవని వాళ్ళు మాకు ఆ పాఠం చెప్పాలి. సివిలైజేషన్లో ఉన్న తప్పు అర్థమవుతుందా? సభ్యతలో ఉన్న తప్పు అర్థమవుతుందా? ఎప్పుడు ఎవ్రీథింగ్ గ్రోజ్, ప్రతిదీ కూడా ఎదుగుతూ ఉంటుంది, విద్యలో ఎదుగుతూనే ఉంటుంది. అంచేత మనం చదువుతున్న చదువులు ఖచ్చితంగా మన తాతగారు వాళ్ళు చదవలేదు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత మన మనవలు మన ముని మనవలు చదివేది మనకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇది జరుగుతూ ఉంటే సంస్కృతి కల్చర్ పెరుగుతూ ఉంటే, పెరగకపోతే సభ్యత. సభ్యత వచ్చేసరికి ఏంటైపోతావు నువ్వు? ఆ టైంకి కంట్రోల్ అయిపోతావు. నువ్వు నేర్చుకున్నది అంతే, నీ డిగ్రీ అంతే. దాని తర్వాత ఓ మెడిసిన్ అలాంటి వాటిలో అయితే పాపం వాళ్ళు మోడర్న్ డెవలప్మెంట్స్తో టచ్లో లేకపోతే కొంచెం ప్రాబ్లం వాళ్ళకి. మొత్తం మీద భారతీయ సంస్కృతి రెండింటి మీద ఆధారపడింది. అది ఎదుగుతూ ఉంటే, ఏది ఎదుగుతూ ఉంటే? మీలో ఉన్నటువంటి షట్చక్రాల జాగరణ మారుతూ ఉండాలి. ఇంచేతరు ఇప్పుడున్న ఆధునిక ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇదివరకు ఋషులు వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తే ఏం పొందారో దాంతో మీరు ఆల్రెడీ ఉన్నారు. మొట్టమొదట ఈ సాధనలో చేసే ఈ మూర్ఖత్వం నుంచి బయటపడండి అంటాడు గురువు గారు. మీరు ఎప్పుడు కూడా పాతదాని కిందకు వెళ్తారు. అది ఎన్ని వేల సంవత్సరాల కిందట వేదాలలో చెప్పబడిందో. అందుకని రామాయణ మహాభారతాలు వారు ఆధారం తీసుకుంటారు. ఎందుకంటే రామాయణ మహాభారతాలు కల్చర్ సంస్కృతి. ఇచ్చట నీ షట్చక్రాలు, నీ పంచప్రాణాలు ఎలా ఎదుగుతున్నాయి, దాని ఫైనల్ గోల్ ఏమిటి? ఎదుగుతున్నాయి, మూలాధార చక్రం ఎదుగుతోంది. పరిపూర్ణంగా అది ఎదిగిపోతే ఎక్కడికి వెళ్తావు? అది కూడా రామాయణ మహాభారతాల్లో చెప్పబడి ఉన్నాయి. చక్రాల గురించి అంటే రామాయణంలో ఉంటుంది, మహాప్రాణాల గురించి అంటే మహాభారతంలో ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ పుస్తకాలు? అనాది కాలం నుంచి మొదలెట్టి మొత్తం మానవ జాతి క్రిమి కీటకాదులతో సహా మానవ జాతే కాదు, ఆ బ్రహ్మ కీట జనని ఋత సహస్రనామంలో. అందుకే దాన్ని రహస్య నామ స్తోత్రం అంటాం. కీటకాలు కూడా అక్కడికి వెళ్లాల్సిందే. ఆ ఇవల్యూషన్ అంతా కూడా అందులో ఉంది, రామాయణ మహాభారతాలు. ఇప్పుడు ఇది ఇంత స్ట్రెస్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎంత కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసినా, ఎన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నా, దేశం ఏ బాధ నుంచి వెళ్తుందో మనకు తెలియాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లం ఏంటి? మరి దీనికి సొల్యూషన్ ఉందా? ఉంది సొల్యూషన్. యుద్ధకాండంలో 21వ స్వర్గము, స్వర్గము అంటే చాప్టర్, సముద్ర తీరమున దర్భాసనముపై శయనించిన శ్రీరాముడు 3 రాత్రులు సముద్రుని ఉపాసించుట. సముద్రుడు ఆ ప్రభు సమక్షమునకు రాకుండుటచే శ్రీరాముడు క్రుద్ధుడై సాగరమును క్షోభింపచేయుటకై శరములు ప్రయోగించుట. సముద్రము అల్లకల్లోల మొదట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? హెడ్డింగ్ చదివితే తెలుస్తుంది కదా, సముద్రంలో ఉంది ప్రాబ్లం. సముద్రము అంటే ఒకటి బాహ్య సముద్రం, మన లోపల కూడా యూరినరీ ట్రాక్ట్ ని సముద్రము అని యోగ శాస్త్రం చెప్తుంది. మన బ్లడ్ సర్క్యులేషన్, మన బ్లడ్ అంతా సముద్రమే. ఏ డాక్టర్ని అడిగినా చెప్తాడు కలర్లో చేంజ్ ఉంది తప్ప మన బ్లడ్ కాంపోజిషను సముద్రుడు కాంపోజిషను ఒకటే, రంగు మారుతుంది. ఇది ఎర్రగా ఉంటుంది, అది నీళ్ళగా ఉంటుంది. కానీ సముద్రంలో మార్పులు తీసుకురావాలి అంటే ఎందులో మార్పులు తీసుకురావాలి? మన రక్తంలో మార్పులు తీసుకురావాలి. ఆ లింక్ చెప్తున్నాడు ఇక్కడ, ఎలా చేశాడు. ఆ లింక్ చేస్తున్నప్పుడు సముద్రుడు రాడు. రాముడు దర్భాసనం ఏం చేసి పడుకున్నాడు. అంచేత ఈ సాధన చేయండి అని చెప్పగానే మొట్టమొదట నాకు వచ్చే ఫోన్ కాల్ గురించి నేను చెప్తున్నాను. నేను చాలా ఎక్స్పర్ట్ అయిపోయాను. నేను దర్భము అంటే ఏమిటి ముందు అది అడుగుతాడు. అసలు ఇంకాస్త చేయదలుచుకున్న వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంటికి దర్భాసనాలు ఎక్కడ దొరుకుతాయి? కొంచెం బెటర్, ఇంకాస్త బెటర్ వస్తాడు. మాస్టారు మీకు తెలుసునో తెలీదో ఆ దర్భాసనాలు కరెక్ట్ కాదండి, అందులో మంచి దర్భాసనాలు అక్కడ దొరుకుతాయండి. సరే నేను చెప్తాను ఎవరికో అక్కడ దొరుకుతాయి. కాదండి నేను అక్కడికి వెళ్ళి తెచ్చానండి, బాగులేవండి. మన కోరిక ఏంటి ఇప్పుడు? రాముడు చేసిన సాధన చెయ్యాలి అని. కల్చర్ సివిలైజేషన్కి తేడా. ఎంత సివిలైజ్డ్ పీపుల్ అంటే, సభ్యత అంటే దీని మీద డిస్కషన్స్. ఇంకోడు ఇంకాస్త తెలివైన వాడు ఉంటాడు, నేను అసలు ప్రాణాలైనా ఇచ్చేస్తానండి రాముడు చేసినందుకు, అసలు దర్భలు దొరకటం లేదు. ఈ డిస్కషన్స్ వస్తున్నాయి లేదో మీలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఇంకోడు ఇంకా మంచివాడు దొరుకుతాడు. నేను భగవద్గీతలోనే చదివానండి, హింస చేయకూడదు అని చర్మాసనం అది వేయకూడదంటారు. అందుకే మేము సిల్క్ కూడా వాడాం. ఎందుకంటే దాన్ని చంపేస్తారు. చేత నూలు నాచెత్తోనే వడుక్కుని నేను ఆసనం తయారు చేసుకుని పడుకున్నాను. రాముడు 3 రోజులు పడుకున్నాడండి. నేను 5 రోజులు పడుకుంటే రాముడు కంటే ఎక్కువ సాధన. లేకపోతే నాకు 3 రాత్రులు పడుకోవటానికి టైం సరిపోవటం లేదండి, చాలా బిజీ మ్యాన్ నేను. ఓ పని చేస్తాను, ఈరోజు 1 గంట, రోజుకు 1 గంట పడుకుంటా. 24 గంటలు అయిపోయినప్పుడు 1 రోజు అయిపోతుంది. అలాగా 3 రోజులు నేను 3x24 చేసేస్తానండి సాధన. ఇంతకీ ఇంతవరకు ఎవడు కూడా అసలు రాముడు పడుకుని ఏం చేశాడు అక్కడ, ఆ ప్రశ్న రాదు. ప్రశ్న అది మోర్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జగత్తులో ఈ మూర్ఖత్వం చాలా ఉంది. ఎందుకు చేస్తున్నాము అన్న లక్ష్యం లేకపోతే నేను చేసినా వేస్టే. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇదంతా? నేను ఆంధ్రప్రదేశ్లో ఈ వాటర్ స్కేర్సిటీ 9 రోజుల్లో మీరు ఎత్తేయాలి, అది రామాయణంలో ఉంది. అందు అది ఇంపార్టెంట్ కనుక ఇలాంటి సెలబ్రేషన్స్లో ఇది కూడా ఒక కల్చరల్ సెలబ్రేషనే. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే డ్యాన్స్లే కాదు, సంస్కారాన్ని ఉపయోగించుకునేది సాంస్కృతిక పేర్లు కూడా అంత బాగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే అర్థం ఏంటి? సంస్కారవంతమైనటువంటి కార్యక్రమం. ఇంచేత 3 రాత్రులు నిద్రించాడు. ఇంచేత మళ్ళీ నన్ను అడక్కండి, దర్భాసనం ఎక్కడ దొరుకుతుంది, ఇది మంచిదా అది మంచిదా, లేకపోతే నేను 3 రాత్రులు రాముడు నిద్రపో. ఇంతే నాకు వచ్చే ప్రశ్నలన్నీ ఇవే. అసలు ఇంతవరకు ఎవడు కూడా అసలు రాముడు ఏం చేశాడు అయ్యా పడుకుని? ఎప్పుడు కూడా త్రిరాత్రి అనే పదం ఎప్పుడు వచ్చినా నువ్వు మృత్యువుని జయిస్తావు అని గుర్తుంచుకోండి. కఠోపనిషత్తులో కూడా 3 రాత్రులు యముడి దగ్గర ఉంటాడు. శుద్ధి సాయి 3 రాత్రులు. ఈ 3 3 3 అనేవి ఎక్కడొచ్చినా కూడా మృత్యువుని జయిస్తావు. మృత్యువుని జయించడం అంటే ఏంటి? మృత్యువు 2 రకాలు. ఒకటి మనం భౌతికంగా అర్థం చేసుకునే మృత్యువు. ఏదైనా క్షేత్రంలో ప్రోగ్రెస్ ఆగిపోతే ఆ క్షేత్రము చచ్చిపోయింది. మన సంస్కారాల గురించి మాట్లాడుకుంటున్నాం, మన భౌతిక జన్మల గురించి. ఇది దాన్ని ఎలాగా అని కాదు, మృత్యువు అంటే అర్థం అది. నువ్వు దేన్ని వదిలేసుకున్నావు, ఇంకా అది గ్రో అవ్వదు. ఉదాహరణకి సంస్కృతాన్ని మించిన భాష లేదు, దేవభాష అంటాం. సంస్కారాలకి ఆ భాష ఒక్కటే ఉపయోగపడుతుంది, ఇంకో భాష ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు అంటే సాంస్క్రిట్లో రాసినటువంటి ఆ సంస్కృత శబ్దావళి మన నరాల యొక్క మౌల్డ్స్, నరాలు ఎలా చుట్టుకుని ఉంటాయో చెప్తుంది. అగ్నిమీని పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, హోతారం రత్నధాతం. ఈ మంత్రాక్షరాలు కరెక్ట్గా ఆ గ్ని మీ లే పు రో హి తమ్ అనే అక్షరాలు మీ నరాల్లో కనిపిస్తాయి, మీ నరాలు అలా చుట్టుకుని ఉంటాయి. సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు ఒక జర్మన్, దాన్ని ఎవడో పట్టించుకోడు. ఎందుకు ఇది చెప్తున్నాను? నరాలలో మార్పు నువ్వు పడుకునే చేయగలవు. దానికోసం ఇదంత 3 రాత్రులు పడుకుని ఏం చేశాడు అంటే తన నరాలలో మార్పు తీసుకొచ్చాడు. కానీ నరాలలో మార్పు దేనికోసం? సముద్రంలో మార్పు అంటే మన రక్తంలో మార్పు. మరి మన రక్తంలో మార్పు హార్మోన్స్ వల్ల వస్తుంది. హార్మోన్స్ మారితే నీ రక్తం మారిపోతుంది. హార్మోన్స్ బట్టే మన అక్కడ రాసింది మన చెవుల్లో ఆ అగ్ని మీలి పురోహితం ఎలాగ మన నరాలు అలాగే చుట్టుకుని ఉంటాయి. మీకు అది అక్షరాలు కాదు, యాక్చువల్గా నరమే అలా చుట్టుకుని ఉంటుంది. కానీ నరం ఎంత మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనిపించదు, కనుక ఆయన దాన్ని పెద్దదిగా చేసి చూపించాడు. చేత ఈ 3 రాత్రులలో అయితే ఆ 8 స్టెప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ సౌండ్ ఫ్రమ్ ద ఇయర్ టు ద ఆడిటరీ కార్టెక్స్ కరస్పాండ్స్ టు ద 8 సిలబుల్స్ ఆఫ్ ద ఫస్ట్ పాద ఆఫ్ ఋగ్వేద. ఆ సాంస్క్రిట్ ఇన్సైడ్ ద సర్కిల్స్, ఈ సర్కిల్స్ లో ఆ సాంస్క్రిట్ లెటర్స్ ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు. అవి మనకు కనిపించవు కనుక అది పెద్ద చేసి చూపించాడు. ఇంచేత సంస్కృతం అంత గొప్పది ఎందుకు అయింది అంటే వీడిగా కాదు, ఆ సంస్కృతం అక్షరాలే అలా ఏర్పడి ఉంటాయి మనలో. అందుకే కురుధ్వమంకిత స్తోత్రం అని లలితా సహస్రనామంలో ఆ మాట చదువుతారు మనుషులు. కురుధ్వం అంకితం, ఆ స్తోత్రాలు నాలో అంకితం చేయను. అంకితం అంటే చెక్కటం, పెర్మనెంట్ గా అది. ఇప్పుడు ఇయర్ స్ట్రక్చర్ అది ఇలా ఉండటానికి కారణం ఈ నరాలు ఈ షేప్ లో ఉండటమే. ఈ సౌండ్ వినటానికి వేద అంటే నాలెడ్జ్, జ్ఞానం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సౌండ్ వల్ల వస్తుంది. అంచేత సౌండ్ కన్వే చేసేటటువంటి ఏ నరాలైనా కూడా ఈ షేప్ లోనే ఉంటాయి. నీకు ఇంకో దారి లేదు. అగ్నిమీలే పురోహితం, యజ్ఞస్యదేవ ఋత్విజం, హోతారం రత్నధాతనం. దాంతో వేద స్టార్ట్ అవుతుంది. దాన్నే ఆది సూత్రం అని కూడా అంటాం దీన్ని. ఆ పైన ఋగ్వేదంలో ఇది మొదటి ఛందస్ రిక్. 8 అక్షరాలుగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మేము జవాబు చెప్పలేము. 32 పళ్ళే ఎందుకు ఉండాలి? ఇంకో 4 పళ్ళు ఇవ్వచ్చు కదా అని మీరు అడగొచ్చు. మీరు కావాలంటే ప్లాంటేషన్ కూడా చేసుకోండి. కానీ ముఖం ఎంత వికృతంగా అవుతుందో అది మీ ఇష్టం కదా. ఎందుకు 32 పళ్ళు ఉండాలంటే జవాబు లేదు. ఉన్నాయి, కావాలంటే పళ్ళన్నీ ఊడిపోతే నీకు ఇదివరకు ఉన్న పళ్ళు ఎలా ఉన్నాయో అలాంటి పళ్ళే పెట్టుకుంటే మళ్ళీ నీ ముఖానికి కాస్త అందం అది వస్తుంది. ఇది వేదం, అసలు వేదం ఇది. కానీ చాలా మంది వేదాల్లో ఏం చెప్పబడిందో అది మేము చేస్తాం అంటాం. ఈ మొదటిదే లేదు, శృతి అంటాం. అందుకే దీన్ని నువ్వు వింటావు, శృతి వింటున్నావు, సౌండ్. వెళ్ళాక ఇక్కడ నీ మెమరీ అవుతుంది, స్మృతి అవుతుంది. అంటే నువ్వు ఏది విన్నావో అది గుర్తుంటేనే ఆ విద్య నీకు ఉపయోగపడుతుంది. నేను విన్నానండి, ఆపరేషన్ ఇలా చేయాలని, ఆగండి నేను మళ్ళీ మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వస్తానంటే ఈ లోపల పేషెంట్ పోతాడు. అంచేత విన్న శృతి ఏమవ్వాలి వాడికి? ఈ స్మృతి ఎలా ఉంటుంది అని స్మృతి పురాణాలు ఉంటే ఆ స్మృతి పురాణాల మీద సివిలైజేషన్ డిగ్రీస్ వస్తాయి. ఈ స్మృతి గురించి ఎవడో మాట్లాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నుంచి లేకపోతే రేపటి నుంచి మీరు మొదలెట్టే 10వ రోజు వాటర్ వచ్చేయాలి రామాయణంలో మెథడ్. అందుకే సంస్కృతి, రామాయణం, ఇతిహాసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఇది నీకు హెల్ప్ చేస్తాయి. ఇంకేంటే నువ్వు ఎంత గొప్ప పని చేసినా నీ 6 చక్రాలు 5 ప్రాణాలు ఉపయోగించగలవు. అందుకంటే నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. అది ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాడు. ఇందాక పిస్టల్ ఉదాహరణ ఇచ్చాను, పిస్టల్ ఎలా ఉపయోగించుకోవటం చెప్పేస్తాం. ఇంకా నీ ఇష్టం నువ్వు దానికి మిలిటరీలో చేసి భారత మీద ఆక్రమణ జరిగితే రక్షించడానికి వాడతావా, లేకపోతే ఎవరో దొంగలు వాళ్ళు వస్తే సెల్ఫ్ డిపెండెన్స్ కోసం చంపుతావా, లేకపోతే నీ కోపం వచ్చిందని ఉండ చంపేస్తావా, అది నీ ఇష్టం. పిస్టల్ ఏం చేస్తుందండి? అంచేత ఈ 3 రాత్రుల గురించి నేను చెప్తున్నది అందుకు. ఇందులో కఠోపనిషత్తులో చెప్పింది చాలా జాగ్రత్తగా చదువుకోండి. కానీ అందులో మీరు అంత జాగ్రత్తగా ఏమీ చదువుకోకల్లే. గురువు గారు పంచోపచార పూజ చెప్పారు. ఆ పంచోపచార పూజ చేసుకుని ఆ మానసిక స్థితిలో వదిలేయండి. ఏమిటా మానసిక స్థితులు? పుష్పం సమర్పయామి, పుష్పం వేసేసావు. పుష్పం వేస్తూ నువ్వేమనుకుంటున్నావు? ఒక్కొక్క దేవతకి వేరువేరు పుష్పాలు ఉన్నాయి. ఎందుకు వేరువేరు పుష్పాలు ఉన్నాయి? దేవత నువ్వు ఇచ్చిన పుష్పం తీసుకుంటుందా? దేవతకి కావాలా? దేవతకి అక్కర్లే, నీలో ఉన్న దేవతకి కావాలి. కానీ నీలో ఉన్న దేవత కూడా పుష్పం తీసుకోదు, పుష్పం యొక్క వాసనని తీసుకుంటుంది. ఆ చమనం, నీళ్లు 5 ఉన్నాయి కదా పంచోపచార పూజ. లం వం పృథ్వీతత్వము, జలతత్వము, రమ్ అగ్నితత్వము, వం హం ఆకాశతత్వము. ఈ తత్వాల్లోని నువ్వు ఉపయోగించుకుంటున్నావు పడుకుని. పడుకోటంలే, పడుకుని నువ్వు ఆ పని చేస్తున్నావు. అందుకే నిద్రాస్థితిని మన వేదాలన్నీ చెప్తూ ఉంటాయి. ఇవి కారణ జగత్ అని. కారణ జగత్ అంటే కాజల్. ఈ మొత్తం నీ పరిస్థితులకు కారణం ఏంటంటే నీ నిద్ర. కానీ నిద్ర ఎలా పోవాలో తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవటానికి మాకు తెలీదు అంటే ఒప్పుకోను నేను. ఇంకేంటే మీకు తెలుసు, ఇంజనీరింగ్ చదువుతున్నవాడు ఇవాళ రాత్రి పడుకుని రేపు లేస్తాడు, 2వ రోజు పడుకుని లేస్తాడు. ఇంజనీరింగ్ విద్య వాడిలో పెరుగుతోందా లేదా? ప్రతిరోజు పెరగకపోతే సంవత్సరం తర్వాత ఆ డిగ్రీ ఎలా వస్తుంది వాడికి? కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి? ఆ శృతి, ఆ స్మృతి. విన్నది స్మృతిలో ఉంచుకోవాలి, అది శయనం అంటే. రామశయనం అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, దర్భాసనం మీద కూర్చుంటారా, సోఫా మీద పడుకుంటారా? మీ ఇష్టం. దేని మీద పడుకు కావలసింది? స్మృతి, స్మృతిని నెమరేసుకోవటం. ఎక్కడ పడుకుందాం, నీకెందుకు? అంటే దీని తర్వాత రాబోయే ప్రశ్నలను నేను యాంటిసిపేట్ చేస్తూ ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ నన్ను అడగకండి. శ్రీరాముడు మూడు రాత్రులు సముద్రుణ్ణి ఉపాసించుట. ఉపాసన అంటే ఏంటి? దగ్గర కూర్చోవడం. ఎవరి దగ్గర కూర్చోవాలి నువ్వు? నెత్తురు దగ్గర కూర్చోవాలి, అంతే కదా మా అందరితో ముందు. దగ్గర కూర్చోనిప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్కు వెళ్ళావు, వచ్చావు, వచ్చాక ఆడటం మానేస్తావా? సినిమాలు చూడటం మానేస్తావా? ర్యాగింగ్ మానేస్తావా? లేకపోతే నాన్నగారు డబ్బు పంపిస్తే అందరినీ తీసుకెళ్లి సినిమాకి వెళ్తావా? ఏదైనా చేయొచ్చు నువ్వు, కానీ ఏదైనా చేసినా ఇవన్నీ గుర్తుండవు. క్లాసులో ఉన్నది గుర్తుంటుంది, క్లాసులో విన్నది గుర్తుంటుంది. ఏంటి మన క్లాస్ ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ఈ వాటర్ స్కేర్స్కి అండర్ గ్రౌండ్ వాటర్ ఫుల్ఫిల్ అయిపోవాలి, నింపవచ్చు, అదే మెథడ్ అందులో ఉంది. అంచేత మీరు ఎక్కడుండాలి? మీ శృతి, స్మృతి హృదయం దగ్గర ఉండాలి. నెత్తురు అక్కడుంది. నెత్తురు ఎక్కడుంది? నెత్తురు దగ్గరికి నువ్వు వెళ్ళావు, సరే. మరి శృతి, స్మృతి ఏం చేస్తుంది? ఒరే వెధవా అని స్నేహితుడు పిలుస్తాడు. నీకు చాలా అసహ్యంగా ఉండే, నీ మీద కోపం ఉన్నటువంటి వాడు ఒరే వెధవా అని పిలుస్తాడు. మాటలు అదే కదా, నీ రియాక్షన్ అదే ఉంటుందా? మారుతుందా? మారుతుందని అనుకుంటున్నా, నాకు తెలియదు. మీరు ఎంత లాభాలాభవ సమకృత్వ జయాజయో అని ఆ స్థితిలో జరిగిపోయి ఆ సమాధి స్థితిలో ఉంటారని తెలియదు, కానీ లేకపోతే ఖచ్చితంగా మాట ఎందుకు ఆ మార్పు వస్తుంది? ఆ మాట హార్మోన్స్ లో మార్పు తీసుకొస్తుంది. కోపంగా ఉన్నప్పుడు నీ కిడ్నీస్ మీద ఉన్న దాంట్లో హార్మోన్ నరమైన ఏదో పేరు గుర్తులేదు, అది వస్తుంది. స్నేహితుడు అన్నప్పుడు డొపమైన్ వస్తుంది, హార్మోన్ మారుతుంది. అది సముద్రుణ్ణి ఉపాసన చేయటం. మాట అదే. అంచేత మాటలు అవే వాడతాం. రామాయణ పారాయణ చేసేది ఎందుకు? మాటలు అవే వాడతాం. మాటలేం మారుస్తాం, కానీ అది డొపమైన్ వస్తుందా, మెలానిన్ వస్తుందా తెలీదు. అది ఉపాసన అంటే. అది తెలియటానికి మీరు చదువుకోవాలి. ఇది పారాయణ అందుకు చేస్తాం. రాముడు ఏం చేశాడు, చేస్తే ఎలాంటి మార్పులు వచ్చాయో ఖచ్చితంగా మీకు అవే వస్తాయి. ఏంటి అంటే అదే నువ్వు వింటున్నావు, అది పారాయణ చేయటం అంటే. ఇంకా పారాయణ చేసినప్పుడు లక్షణాలు వచ్చిన వాళ్ళు తెలుసో తెలియకో హార్మోన్స్ సెక్రీట్ అయిపోతున్నాయి వాళ్ళకి, రిజల్ట్ రావటం లే, హార్మోన్స్ సెక్రీట్ కావటం లే. హార్మోన్స్ అంటే అర్థమైంది కదా. కానీ అన్నిటికంటే తమాషా ఏంటంటే, యోగము అంటే కావాల్సింది పొందటం. సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. బ్యాలెన్స్ హార్మనీస్ యోగ, అది చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఇది మొత్తం మీకు తెలుసున్న వాళ్ళందరికీ అందజేసేయండి. 21వ సర్గము ఇది. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పోతుందంటున్నారు కదా, ఇంకిపోయిందన్నారా, పోతుందన్నారా, దిగిపోతుంది, అది కూడా దీంతో పైకొచ్చేస్తుంది. కానీ అది ఎలా ఉపాసించాడో రాశాడు. సముద్రుడు సముద్రుడు ఆ ప్రభు సమక్షమునకు రాకుండటచే శ్రీరాముడు క్రుద్ధుడై సాగరమును క్షోభింపచేయుటకై శరములను ప్రయోగించుట. ఆ హార్మోన్స్ రిలీజ్ కాలే. ఉపాసన చేశాడు శ్రీరాముడే, కానీ రిలీజ్ కాలే. మరి రిలీజ్ కానప్పుడు ఏం చేయాలి? కోపం వచ్చింది, ఇరిటేట్ అయ్యాడు. ఇరిటేట్ అయిపోయి ఇదంతా మీరు చేయాల్సి వస్తుంది, అందుకు ఇదంతా చెప్పేది. అది చేయటానికి నేను వీళ్ళతో, మీరు ఫ్లెక్సీ తయారు చేయండి అయ్యా బాబు, ఫోటో ఉంటే బాగుంటుంది, అది ఈజీ అయిపోతుంది అంటే, రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దానికి ఫ్లెక్సీ కూడా రెడీగా ఇచ్చేసాడు. ఇది ఆవిడ ఉపయోగించాడు. గాయత్రి ఉపాసన చేస్తూ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, మీరు అందరు దేవతలు ఒకటే అన్న భావంతో పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ గాయత్రి ఉపాసన చేస్తున్నప్పుడు గాయత్రి, లక్ష్మి లక్ష్మి, ఆ మూర్తిలో వాల్యూ ఉంది. వాల్యూ ఎందుకుండో కూడా అర్థం చేసుకోండి. ఇది మనకి ఆలోచనలు ఉన్నాయి, దాన్ని ఇంగ్లీష్లో ఐడియాస్ అంటాం. అనేక ఆలోచనలు ఉంటాయి, కానీ అన్ని ఆలోచనలతో మనం యాక్షన్ తీసుకోం. యాక్షన్ తీసుకుంటే యూ డీల్ విత్ దెమ్, ఐ డీల్, దాన్ని ఐడియల్ అంటాం. నువ్వు ఏ ఆలోచనలతో డీల్ చేస్తావు అన్నది ఐడియల్. రకరకాల ఆలోచనలు వస్తామంటే ఐడియాస్. కానీ నువ్వు ఎప్పుడైతే ఐడియా నుంచి ఐడియల్కి వెళ్తావో, ఐడియల్కి వెళ్తావో, అది ఐడల్ అవుతుంది, మూర్తి భవిస్తుంది. ఆ మూర్తి భవనకి ఈ ఫోటో ఉపయోగించాలి. మీరు ఒకసారి చూపించండి. అంచేత ఈ కార్యక్రమం చేయదలుచుకున్న వాళ్ళు ఈ ఫోటోని పెట్టుకోవాలి. ఫ్లెక్సీ తయారు చేసే ఫ్లెక్సీ రెడీగానే ఉంది కనుక కేవలం దాన్ని స్కాన్ చేసి పెట్టేయగా. ఇప్పుడు శరములు సంధించాలి కదా. ఇది శరములు సంధిస్తున్నప్పుడు ఒకసారి రాముడి యొక్క ధనుస్సు మీ శరీరంలో కూడా ఉంది. ఎందుకంటే రాముడికే ఉండి మీకు లేకపోతే మీరేం చేయలేరు. ఐటమ్ బాంబు ఉన్నవాడు మన దగ్గరకు వచ్చి మనం బాణాలు పట్టు కూర్చుంటే ఫినిష్. అది శరాలు ఎక్కడ వదలాలో అర్థం అవుతుందా? మనం ఎక్కడున్నాం? హృదయం దగ్గర ఉన్నాం. అది బ్యాక్ బోన్, అది రాముడు ధనుస్సు. మరి ఈ దాన్ని ఏమంటారు, ప్రత్యంచ. ధనుస్సు వాడాలంటే వెనకాతల తాడు ఉంటుంది కదా, ఆ తాడుని ఏమంటాం, వింటి నారి. ఈ నారి నాడి, మన నాడులే అవంతా. అంచేత హార్ట్ వైపు తీసుకువెళ్లేటటువంటి నాడుల మీద బాణాలు ప్రయోగం చేయాలి. ఆ బాణాలు ప్రయోగం చేస్తే అప్పుడు కొత్తగా న్యూ హార్మోన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు హార్మోన్స్ మత్స్యావతారం చూపించాం సార్. మత్స్యావతారం అన్న హార్మోన్ అన్న ఒకటే సముద్రంలో ఉంటుంది. మన బ్లడ్ లో హార్మోన్స్ ఈ షేప్ లో ఉంటాయి. ఇది కరెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు దానికి తగిన స్ట్రక్చర్ వేస్తే వచ్చిన షేప్ ఇది హార్మోన్స్. ఇన్ వాటర్ సముద్రంలో రక్తంలో అది చేశాడు. అర్థమవుతుంది కదా, అది ఎలా చేశాడు, అందులో రాశాడు ఆ శ్లోకాల్లో. అంచేతే మీకు ఇలా చదవటం వస్తే మీరు పారాయణ అర్థవంతం అవుతుంది. ఖచ్చితంగా మీలో కొంతమంది చేసినా చాలు. ఎంతో 21 కదా క్షోభింపజే. అప్పుడు కొత్త హార్మోన్ వచ్చింది బాడీలోకి, అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలం ఎందుకు అవుతుంది? ఇదివరకు ఉన్నటువంటి ఆలోచన విధానాలు కానీ వాటికి కానీ మనం అలవాటు పడిపోయి ఉన్నాం. ఓ కొత్త ఆలోచన పెట్టేవారుకోండి, జీవించలేము మనం. ఎందుకో మనం ఓ కొత్త ప్లేస్కి వెళ్ళి పడుకోమంటేనే పడుకోలేము. ఏదైనా అంటే ఏమంటే కొత్త ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. నిద్రపోవటమే మనకి కొత్త ప్లేస్లో రాకపోతే, ఒక కొత్త హార్మోన్ మన శరీరంలోకి వస్తే బ్లడ్ ఏమవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. అంతవరకు చూపించాడు. ఇది 21వ స్వర్గము యుద్ధకాండము. రెండో సర్గంలో సముద్రునిపై ప్రయోగించుటకు శ్రీరాముడు బ్రహ్మాస్త్రమును సంధించుట. బ్రహ్మాస్త్రము అంటే క్రియేటివ్ ఎనర్జీ. ఇంకా ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, నీ బాడీ దానికి తగినట్టు రియాక్ట్ అవుతాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఏంటమ్మా మెలోనిన్, మెలనిన్ వచ్చినప్పుడు డిస్గస్టింగ్ గా ఆ హార్మోన్ ఆ షేప్ లోనే ఉంటుంది. రకరకాల తిమింగలాలు బత్సాలు రకరకాల షేప్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ మెలోనిన్ మొదలు డొపమైన్ అనేటటువంటి మత్స్యం ను సెక్రీట్ చేసావు. అంటే అంతవరకు చంపటానికి కత్తి తీసిన వాడు ఏమైపోతాడు, ప్రేమ స్వభావుడుగా మారుతాడు. ఈ మార్పు తీసుకురావాలి కదా బాడీలో. డొలమైన్ వచ్చేసింది కానీ నువ్వు కత్తి పెట్టి పొడిచేస్తాను అన్నావు అనుకో, ఎందుకంటే నీ చేయి కదిలిపోయింది అప్పుడే. భావం అర్థమవుతోంది కదా. అంచేత బ్రహ్మాస్త్రము అంటే ఈ క్రియేటివ్ హార్మోన్ జొప్పించేశాడు సముద్రంలోకి. మరి జొప్పించాక ఏమవుతుంది? బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఈ హార్మోన్ పోయి కొత్త హార్మోన్ వచ్చాక ఇప్పుడు కాకపోయినా రేపైనా నీకు గ్యారంటీగా ప్రేమ వచ్చేస్తుంది. అంచేత రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు అంటే చచ్చినట్టు అది పనిచేసి తీరాల్సింది. ఇంకా దాన్ని అవడో ఆపలేడు, రాముడు ఆపలేడు. దాన్నే రామబాణం అంటాం. సముద్రుడు రాముని ఎదుట నిలిచి విన్నయించుకుంట. అప్పుడు సముద్రుడు బయటకు వచ్చి, నా బ్లడ్ సర్క్యులేషనే అంత, నాకున్న హార్మోన్సే అంత, నేనేం చేయగలను, ఇదంతా నా స్వభావము, అంచతే నువ్వు చెప్పినా రాలేదు, ఇప్పుడు నువ్వు సరే మధించావు, మరి ఇప్పుడు ఏం చేయాలి? చంపటానికి ముందు అస్త్రం తీశావు, ఆ డొపమైనా ఏంటో వచ్చింది, ప్రేమ వచ్చేసింది నీలోకి, కానీ ఎత్తేసావు కదా అస్త్రం, మరి అస్త్రాన్ని ఏం చేయాలి? బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా ఏదో ఒకటి, ఆ ఇంప్యూరిటీస్ని కాల్ చేయడుంది సముద్రుడు. అప్పుడు దాని మీద ప్రయోగం చేస్తాడు. ఆ ఇంప్యూరిటీ అంతా పోగానే సముద్రుడు ఒక ఎడారి చూపిస్తాడు. ఎడారి అంటే నీరు లేనిది. ఎప్పుడైతే ఈ బ్రహ్మాస్త్రం అక్కడ వెళ్ళిందో పాతాళంలోంచి నీరు చివ్వమని పైకి ఎదిగింది, వండించాడు కదా పాలు తేనె అంతా అక్కడికి వచ్చేసాయి. మరి మీరు ప్రయోగం చేస్తే అదే అవుతుంది. ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మధుమేహ ప్రదేశంగా మారిపోతుంది. 21-22 శ్లోకాలలో ఈ సాధన ఉన్నది. శ్లోకాలు కాదు, చాప్టర్స్, సర్గాలు. ఇప్పుడు దీనికి ఇవాళ నేను మీకు డ్యాన్స్ నేర్పిస్తాను. మరి ఇదెక్కడ డ్యాన్స్ అని నన్ను అడగబాకమ్మా, ఎక్స్పర్ట్ ముందు నేనేం చెప్తా. కానీ ఎప్పుడు కూడా మనం పని చేయాలి అంటే ముందు ఉత్సాహం ఉండాలి, ఎన్థూజియాజం, ద ఫైర్ ఆఫ్ ఎన్థూజియాజం, అగ్ని అంటాను దాన్ని. కానీ ఫైర్ మహా అగ్నిగా మారాలి అంటే ఎయిర్ ఉండాలి. కానీ వీటిని ఉపయోగించుకోవాలి మనం. అంచేత వాయుతత్వం యొక్క కర్మేంద్రియం ఏంటి? చేతులు. అగ్నితత్వం యొక్క కర్మేంద్రియం కాళ్ళు. కర్మేంద్రియం జ్ఞానేంద్రియం. అంటే నన్ను లేచి నుంచండి. కళ్ళు చేతులు ఉపయోగించుకుంటాం. నాకు తెలిసి డ్యాన్స్లో ఈ రెండే ఉపయోగించుకుంటారు కదా. అంచేత డ్యాన్స్ అనేది యాక్చువల్గా మీలో ఉన్నటువంటి ఉత్సాహాగ్ని విసిరి తేజవంతం చేయాలి. అది మర్చిపోయింది మనం. దీనికి జెన్ మెడిటేషన్లో ఒక స్పెషల్ సాధన ఉంది. నేను డ్యాన్స్ నేర్పించలేను, డ్యాన్స్ అంతా ఆవిడ చూసుకుంటుంది. కానీ 5 స్టెప్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనసు కూడా కలుపుకుంటే 6. ఇంచేత నువ్వు ఎన్ని స్టెప్స్ వేయగలవు, ఎన్ని శరాలు ప్రయోగించగలవు? మనస్సు ద్వారా ప్రయోగిస్తావు. అంచేత ఎన్ని బాణాలు పెంచగలం? అది 5 బాణాలు వేస్తే ఎక్కడ మధింపబడాలి? మన్మధుడు, మనస్సు మధింపబడాలి. చివరికి మన్మధుడిని తీసుకెళ్ళిపోయి ఒక కుచ్చితమైనటువంటి క్యారెక్టర్గా నిలబెట్టు. మనస్సు మధించటం అన్నా సముద్రాన్ని మధించటం అన్నా ఒకటే. శివుడికి అయితే పైన కూడా అగ్ని ఉంది, ఇక్కడ మనకైతే కాళ్ళల్లోనే అగ్ని ఉంది. అంచేత మీరు ఏం చేయాలంటే అలాగా నడుస్తూ ఉండండి, చేతులు ఊపుకుంటూ నడవండి. కానీ నడుస్తున్నప్పుడు జాగ్రత్త, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకండి. ఇది జెన్ మెడిటేషన్లో భాగం. ఎంతమంది అయినా చేయొచ్చు, మీ ఇష్టం. అది ఎలా మీ ఇష్టం, ఎలా అయినా నడుస్తుంది. అమ్మ కీర్తి, కిరీట్ జోషి రాశాడే డ్యాన్స్ చూపి ఉందా? అదే నడవండి, మా చేతులు కదలాలిగా, నడుస్తూ ఉండండి. అదంతా వద్దు, కొట్టుకోకుండా ఉండండి, మీ ఇష్టం. ఈ గదిలోనే తిరగాలి. కిరీట్ జోషి ఈ జెన్ మెడిటేషన్లో ఇలాంటి గదిలో 50-60 మంది తిరుగుతారు. నేను నడుస్తూ ఉండదా? ఢీ కొట్టుకోకండి అయ్యా బాబు, ఢీ కొట్టుకుంటే రాంగ్. మన బ్లడ్లో ఎన్ని సెల్స్ మూవ్ అవుతూ ఉంటాయి? ఏవీ ఢీ కొట్టుకోవటం, కోట్ల సెల్స్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎన్ని కోట్లు ఉన్నారు? చేయి ఊగటంలే. ఓ పని చేయండి, మీకు ఐదుగురు నుంచోండి, మిగతా వాళ్ళు కూర్చోండి. ఐదుగురు డ్యాన్స్ వచ్చిన వాళ్ళు, మరి ఆవిడ నుంచోవలసిందే, ఆవిడే కాదు. ఐదుగురు నుంచోండి. ఏంలే అక్కడ రాసి ఉన్నది, యురిథమిక్స్ అని ఒక స్పెషల్ జపాన్ లో తీసుకొచ్చారు. అది జెన్ స్కూల్, ఒక హై స్కూల్ టీచర్ దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే టు ఎక్స్పీరియన్స్ హార్మనీ బిట్వీన్ దేర్ మైండ్స్ అండ్ బాడీస్ అండ్ విత్ దిస్ ఎయిమ్ డెవలప్డ్ ఏ క్రియేటివ్ అండ్ జాయ్ఫుల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్ అర్థమవుతుంది, తెలుగులో చెప్పాలా? మీకేం కావాలి అంటే మీ మనస్సు శరీరానికి మధ్య సమత్వం కావాలి, సంతులనం రావాలి. ప్రస్తుతం అది లేదు, ఎక్కడా లేదు. కోపం వచ్చేస్తుంది, వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు అంటే ఫినిష్డ్. వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలేదంటే పిల్లలకి ప్రాబ్లం. పిల్లలకి ఎలాంటి రిజల్ట్ రావాలో రాకపోతే పేరెంట్స్కి ప్రాబ్లం. ఎందుకంటే ఈ హార్మనీ లేదు బిట్వీన్ దేర్ మైండ్స్ అండ్ బాడీస్. కానీ ఈ హార్మనీ వస్తే ఏమొస్తుంది? టు డెవలప్ ఏ క్రియేటివ్ అండ్ జాయ్ఫుల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్. అంచేత పిల్లలకి అది నేర్పించాలి మనం. ఇదివరకు మనకి నేను రెండు చేతులు పట్టు కాళ్ళ దగ్గర పెట్టి వీళ్ళలాగా తిరుగుతారు ఏదో, అవంతా అంతే అద్భుతమైన. అవి గెంతుతూ ఉంటారే తొక్కుడు బిల్లలు, స్కిప్పింగ్, అవంతా వదిలేసాం. ఇప్పుడు ఇప్పుడు దానికి సైంటిఫిక్ ఆస్పెక్ట్ డెవలప్ చేశాడు. ఇంకా నడవండి, చేతులు ఊపుతూ నడవండి, మీ ఇష్టం. లేకపోతే అంటే ఓయ్ వీడు కూడానా, వెరీ గుడ్ బాయ్, నువ్వే నడవాలిరా. ఆగండి ఆగండి. నడక చూశారు కదా, ఈ నడకలో నడుస్తున్నారు వాళ్ళు. ఎందుకు నడుస్తున్నారు? ఫస్ట్ స్టెప్ నడక, నడవటం నేర్చుకున్నారు. చిన్నపిల్లల్ని ఆలోచించుకోండి, మీరు వాడికి నేర్పుతూ ఉంటారు నడక. వాడి ఉద్దేశం నడక నేర్చుకోవటమే. కానీ నడక ఎందుకు నేర్చుకుంటున్నాడు? ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి వాడు కదా, లేకపోతే ఆ నడకకి విలువ లేదు. అంచేత ఇప్పుడు ఏం రావాలి? నడక ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి అంటే వీడు మనస్సు చెప్పినట్టు శరీరం వినాలి. కుడివైపు తిరగాల, ఎడమవైపు తిరగాల, తప్పుదారిన వెళ్ళి ఏదో ముళ్ళు మీద కాలు పడుతూ ఉంటే, నేను కాలు ఎత్తేశాను, నేను రామబాణం చదువుకున్నాను అంచేత నా కాలు దాని మీద పడాలి అంటే పడేసుకో, అది వేరే విషయం. తప్పితే నువ్వేం చేయగలగాలి అంటే ఇందాక చెప్తున్న ఇదన్నమాట, మైండ్ అండ్ బాడీస్. ఇప్పుడు అగ్ని ఉంది, అగ్నిజ్యోతి ఎటు తిప్పాలంటే అటు తిప్పాలి అనుకుంటే గాలి హెల్ప్ చేస్తుంది మీకు. అగ్ని ఇటు వంగాలి అంటే గాలి ఇటు కొడుతుంది, ఇటు వంగాలి అంటే గాలి ఇటు కొడుతుంది. అంచేత ఇప్పుడు వీళ్ళ చేతులు ముందుకి, ఇప్పుడు ఇలాగే ఊపారు కదా, కానీ ఇప్పుడు మీరు స్ట్రైట్గా లేపి నడవండి. కాస్త చేతులు అవి జాగ్రత్త తిప్పుతున్నప్పుడు నడవాలా? నడవకపోతే అగ్ని ఉండదు. ఈ గాలి అగ్ని కాదు, మీ ఇష్టం. ఎలా మీ చేతులు మీ ఇష్టం. ఇది డ్యాన్స్లోకి ఎలా మారుతుందో చూద్దరు కానీ. ఇప్పుడు ఇది మీరు మనస్సు శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారు కదా, మీరు చేతులు ఇలా ఉపయోగించుకుంటే మీరు ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా? ముందుకు వెళ్తారు. అర్థమవుతుంది కదా, పక్కకి వెళ్ళాలి. అప్పుడేం చేయాలి? చెయ్యే మారుస్తావు. అంచేత ఇప్పుడు స్ట్రైట్ గా కాకుండా కుడి చేయి ఎత్తితే కుడివైపుకి అగ్నిశిఖ వెళ్ళదు, ఎడం చేయి ఎత్తితే వచ్చేయండి. ఇప్పుడు మొత్తం డ్యాన్స్లో అసలు భరత ఋషి అసలు డ్యాన్స్ ఎందుకు ఇన్వెంట్ చేశాడో మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ పోతనే ఒంగోల్లో పుట్టాడా ఎక్కడ పుట్టాడో తప్ప అసలు ఇదంతా ఎందుకు అన్నది మర్చిపోయాం మనం. అది ఇంకా వాళ్ళనే అడుగుతాం, మనకెందుకు ఎత్తుతున్నా వాడికి తెలియదా ఏంటి వాడి మనసు ఎటెళ్తుందో. మీ క్వశ్చన్ నేను తర్వాత చెప్పబోయి చేస్తున్నాం సరే ఎందుకు, అర్థమవుతోందా? నడకలో మీరు ఎందుకు, దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అంటే సర్క్యులర్ మూవ్మెంట్ ముందు వైపుకి పక్క వైపులకి చెప్పండి. ముందు ముందుకే లేకపోతే పక్కకి సర్క్యులర్ మూవ్మెంట్ కరెక్ట్ సర్కిల్ గా కూడా చాలా మందికి తిరగదు. మీరు ఫిజియోథెరపిస్ట్ని అడిగితే ఏది మా ఫిజియోథెరపిస్ట్ అయితే చెప్తుంది, కుడి చేతివాడు కుడి చేయిని ఉపయోగించుకున్నట్టు ఎంత ఎత్తు ఎత్తగలడు, ఎడం చేయి ఎత్తలేడు. అంచేత అక్కడే బ్లాక్ అయిపోయింది వాడిది. తర్వాత అది హార్ట్ అటాక్స్ గా మారుతుంది. హార్ట్ అటాక్స్ రావటానికి అదే అసలు కారణం, రెండు చేతులు కరెక్ట్గా వెళ్తే హార్ట్ అటాక్ రాదు. అదే అందులో చెప్తాడు. ఒకసారి పేజీలు చూపించేయమన్నా చాలు, ఆ బొమ్మ కూడా చూపించగలిగితే చూపించు. అది ఆ పేజెస్ ఉన్నాయి వెబ్లో, కావలసిన వాళ్ళు చదువుకోండి. అది జెన్ నీకు ఎందుకు బుక్ ఎందుకు అదిగో ఇలా చేయిస్తారు. డ్రిల్ లాగా ఉంటుంది, డ్రిల్ కాదు. అందులో చాలా ముఖ్యంగా ఈ యాంకిల్స్ చాలా ముఖ్యం. యాంకిల్ ఏనా అంటారు దాన్ని, మడమ. అది చాలా ముఖ్యం అడుగు వేస్తున్నప్పుడు. అసలు యాంకిల్ ఉపయోగించుకునే ఉపయోగించుకోమను, మిలిటరీ వాళ్ళు ఒక్కళ్ళే ఉపయోగించుకుంటారు. ఇలా పడాలి మనం, ఇలా వేస్తాం. అది చూపిస్తాడు ఆ చేతులు. అది ఇందాక నేను చెప్పిందే అదే, ఈ రిథమిక్ డ్యాన్సెస్ ఇన్ ద శ్రీ అరబిందో ఆశ్రమం 1960. అప్పటి నుంచి ఉండి ఈ పుస్తకం కిరీట్ జోషి అని ఆయన రాశాడు. మొదటి పేజీ చూపించగలరా? ఇది పియానో మ్యూజిక్ తో లింక్ చేస్తారు, మీరు ఇంకో దాంతో లింక్ చేయొచ్చు. అది చదివిన వాళ్ళు అంటే మీకు చెప్తున్నానమ్మా, మీకు చెప్తున్నా. ఇది చదివితే మీరు పిల్లల చేత ఈజీగా చేయించవచ్చు. ఓకే, టైటిల్ పేజ్ అమ్మా లేదా వదిలేలే. ఇగో ఇక్కడ ఉంది చూడండి. They had to learn to raise and lower their arms to fit rhythms up to 6 beat time. 4 beat time was simple enough. Down, around you, out to the sides and up. Inka mundu kelte, inka asta. Ikkada chudandi. Idi meeku dance teacher meeku cheptunna amma, peru gurtu raavatam ledu. Lata garu, vintunnaru kada, idi chusukondi idi. Meeru kuda, vallakey kaadu meeku kuda. They could walk in whatever manner they liked, except that it wasn't good to bump into others. Can if it is good to bump into others, okay, you bump. So they tended to go in the same circular direction. If they thought the music was in 2-beat time, they would wave their arms up and down like a conductor as they walked. As for their feet, they were not supposed to tramp heavily. But they didn't mean they were to walk with toes pointed either as in ballet. They were told to walk completely relaxed as if they were dragging their toes. The most important thing was the naturalness, so they could walk in any way they felt was right. If the rhythm changed to 3-beat time, they waved their arms accordingly and adjusted their pace to the tempo, walking faster or slower as required. They had to learn to raise and lower their arms to fit rhythms up to 6-beat time. 6 ఆరు ఇంద్రియాలు మనస్సును కూడా కలిపి ఉంచే దానికి తగిన అది వాళ్ళు డెవలప్ చేశారు అక్కడ. తమాషా ఏంటి అంటే ఈ ఫండమెంటల్స్ మర్చిపోయి అన్నిటికీ వెళ్తాం. ఇక్కడ ఫండమెంటల్ ఏంటో ఇప్పుడు మీరు మామూలుగానే నడుస్తూ మీరు నడుస్తున్నప్పుడు మీ మొత్తం శరీరాన్ని చూసుకోగలరా, ట్రై చేయండి. నడుస్తూ ఉంటారు, మీ వెన్నుపూస, చేతిలో ఉన్న ఎముకలు, చేతి వేళ్లల్లో ఉన్న ఎముకలు, కాళ్ళల్లో ఉన్న ఎముకలు, వాటి మీద అవేర్నెస్ రావాలి. ప్రాక్టీస్ టు మూవ్, నెవర్ అవేర్ ఆఫ్ అవర్ బాడీ. వచ్చిన గొడవ అది, ఇప్పుడు పంటి నొప్పి ఏదో వస్తే పన్ను ఉన్నది తెలిసినట్టే అత్యస శరీరాన్ని పట్టించుకో. కానీ నడుస్తున్నప్పుడే నువ్వు అవేర్నెస్లో ఉంటే అసలు నీకు చాలా చాలా ఫ్యూచర్ కూడా తెలిసిపోతుంది. దాన్నే స్వరయోగము అంటాం. ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద బ్రీదింగ్ ఎయిరే కదా, బ్రీదింగ్ మీద నువ్వు ఎయిర్ నీ మనస్సును మారుస్తుంది. నా భావం అర్థమవుతుందా మీకు? మీరు పీల్చే గాలి మీ మనస్సును మారుస్తుంది. నువ్వు దాన్ని శ్వాసని మీద దృష్టి ఉంటే నువ్వు మార్చక్కర్లే, అది ఎలా వెళ్తుందో తెలిస్తే నీకే భవిష్యత్ తెలిసిపోతుంది. దానికి ఇది బేసిక్ స్టెప్స్. ఇంకా డ్యాన్స్ ఎందుకు ఉపయోగిస్తారు? నీకు ఎలాంటి మార్పులు రావాలో దానికి తగిన శరీరాన్ని మారుస్తే నీ పరిస్థితులు మారుతాయి. డ్యాన్స్ అందుకు ఉపయోగించుకోవాలి. అక్కడ నేను మీకు అందజేసింది ఏంటి అంటే శివతాండవ స్తోత్రం, అవి గురువు గారు ప్రేరణ గీతలు అవి ఇచ్చారు. దాన్ని కదా జై గురుదేవ్ అంటే నేను రెండు చెప్పా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 21-22 శ్లోకము. మీరు మళ్ళా ప్రచారం చేసేసుకుని మేము ఏదో చేసేస్తామని మీరు చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, రామాయణంలో ఉందని చెప్తున్నాం కనుక. కానీ మీ అంతటి మీరు ఒక్కొక్క గ్రూప్గా ఏర్పడి 24 కలిసి ఒక గ్రూప్గా ఏర్పడితే చాలా మంచిది. ఎందుకంటే 3-8 ఇందాక అగ్నిమీలి పురోహితం, యజ్ఞస్యదేవ ఋత్విజం, కోతారం రత్నధాతమం, అది 24 అక్షరాలే. తత్సవితుడు వరణ్యం భృగోదేవస్య దేమే ధీరణ ప్రచోదయాత ఎనిమిదే. దీన్ని 3-8 ఈ గ్రూప్ని గాయత్రి మంత్రం అంటాం. గాయత్రి మంత్రం అంటారే తప్ప గయాంత్రాయతి ఇది గాయత్రి అన్నది ఇప్పుడో మర్చిపోయాం. దేనికి? థ్యాంక్స్ టు సివిలైజేషన్. ఓం భూర్భస్వ తత్సవితుడు వరణ్యం భృగోదేవస్య దేమే ధీరణ ప్రచోదయాత్ గాయత్రి కాదు, ఆ శృతి మీలో ఏ స్మృతిని చేస్తుందో అది గాయత్రి. ఇంచేత మీరు నడుస్తున్నప్పుడు అప్పుడు కూడా అవేర్నెస్ అది చూసుకోండి, సరేనా? ఈ స్వర్గం. దాని తర్వాత గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని ఛమ్ అనేటటువంటి శబ్దము నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఛమ్ అది రమణ మహర్షి చెప్పాడు, ఒత్తు ఛమ్. అంచేత ఓం భూర్భువస్వ ఛమ్ 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 తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దేమై ధీయన ప్రచోదయా ఛమ్ 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 ఓం భూర్భువస్వ. ఓం భూర్భువస్వకు ముందు కూడా 6 సార్లు 3 సార్లు ముందు ఛమ్ రావాలి, తర్వాత మళ్ళా ముందు ఛమ్ 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 ఓం భూర్భువస్వ అనాలా, లేకపోతే ఓం భూర్భువస్వ ఛమ్ 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 అనాలా, ఇష్టం. కానీ ఒకే పద్ధతి పెట్టుకుంటే మంచిది, అందరికీ యూనిఫామ్గా ఉంటుందనే తప్ప. అక్కడ కావాల్సింది ఏంటంటే గాయత్రి మంత్రానికి ముందు 3 చెమ్ములు రావాలి, గాయత్రి మంత్రం తర్వాత 3 చెమ్ములు రావాలి. కానీ సాధారణంగా అందరూ ప్రిఫర్ చేసేది, జనరల్గా చెప్పేది ఏంటంటే ఓం భూర్భువస్వ ఛం 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 తత్సవితుర్వరణ్యం భర్గోదేవస్య ధీమే ధీయన ప్రచోదయా ఛం ఛం ఛం. ఇలాగా మీరు 24 ఉన్నారంటే 108 మంత్రాలు చేస్తే చాలు, 2400 అయిపోతుంది. ఇలా 24 కలిసి రోజుకు ఒక మాల చేస్తే 9-10 రోజుల్లో లఘు అనుష్ఠానం అయిపోతుంది. దాని తర్వాత యజ్ఞం చేసుకుని ఓం భూర్భువస్వ ఛం 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 తత్సవితుర్వరణ్యం భర్గోదేవస్య ధీమే ధీయన ప్రచోదయ ఛం 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 స్వాహ ఇదం వరుణాయ ఇదం నమః. దీంతో ఆహుతులే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా ఇది కొంచెం పారాయణ చేయగలగాలి అర్థయుక్తంగా. ఒకడికి తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన పనులు. ఇంజనీర్కి కన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్తుందో తెలిస్తే చాలు. అంతేకాదు ఒక్కడికి ఏం చేయాలో తెలిస్తే మిగతా వాళ్ళు పారాయణ చేసుకున్నా సరిపోతుంది. ఆ 2 సర్గలు పారాయణ ఏం చేస్తారు ఎలా చేస్తారు చూడండి. ఇది రియల్ సాంస్కృతిక కార్యక్రమం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు చేయబోతున్నారు కనుక అది ఎంజాయ్ చేద్దాం. జై గురుదేవ్.